జీవితానికి ఉపయోగపడేటటువంటి విధానాన్ని అలవర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో మనం అవగాహన చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, శరీరాన్ని ఉపయోగించుకోవటం మనం మర్చిపోయాం. శరీరాలు ఉన్నాయి అనే సంగతి మర్చిపోయాం. రెండు మాటలు వాడాను అక్కడ నేను, శరీరాన్ని ఉపయోగించుకోవటం మర్చిపోయాం, శరీరాలు ప్లూరల్ ఉన్నాయన్న సంగతి అసలు మనం మర్చిపోయాం. అంచేత మొత్తము ఆధ్యాత్మిక విద్య శరీరము శరీరాలు ఉపయోగించుకునేటటువంటి విద్య, ఇది మనకి అర్థం అవ్వాలి. స్కూటర్ ఉంటే సైకిల్ కంటే తొందరగా ఎలా వెళ్ళగలము, ఏరోప్లేన్ ఉంటే ఇంకా బాగా ఎలాగైతే వెళ్ళగలము, మన శరీరాలను ఉపయోగించుకోవటం నేర్చుకుంటే మన జీవితాలలో ఆ మార్పు రావాలి. ఇది దీంతో మనం మొదలెడుతున్నాం మన సాధనని, మన అవగాహనని. ఉపయోగపడనటువంటి విద్య ఎంత గొప్పదైనా వేస్తే, ఉపయోగపడేటటువంటి విద్య ఎంత చిన్నదైనా మంచిదే. ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో ఆ విద్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీనిని అవగాహన చేసుకోవటానికి మొట్టమొదట మీరు గుర్తు చేసుకోవాలి, గమనించుకోవాల్సినది, పూర్తిగా మీ మనస్సుల్లో అది గూడు కట్టుకుపోవాలి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఆధ్యాత్మికత అనగా శక్తులను ఉపయోగించుకొనుట. అది ఒక శక్తి, ఎనర్జీ. ఎలక్ట్రిసిటీ ఎలాగవుతే ఒక శక్తి, అయస్కాంతం ఎలాగవుతే ఒక శక్తి, లైట్ ఎలాగవుతే ఒక శక్తి, కాంతి అలాగా ఈ ఆధ్యాత్మిక శక్తిని మనం ఉపయోగించుకోగలగాలి. అంచేత ఇవాళ నేను చెప్తున్నటువంటి పాయింట్స్ ప్రతిదీ ఒక పాయింటే. ఆధ్యాత్మికత అంటే ఏంటి? శరీరము శరీరములు ఉపయోగించుకునుట. ఇంకోటేం చెప్పాను నేను, ఆధ్యాత్మికత అంటే శక్తి. ఆధ్యాత్మికత ఇట్ ఈజ్ అన్ ఎనర్జీ. అందులో మామూలు శక్తి కాదు, అది ఈ మొత్తము ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి శక్తి. అంటే ఈ ఎలక్ట్రిసిటీ, లైట్, మనకి తెలుసున్నటువంటి శక్తులన్నీ కూడా ఆ ఆధ్యాత్మిక శక్తి ముందు బలాదూరే. ఎందుకు ఉపయోగపడవు? అంత అద్భుతమైనటువంటి శక్తి నేర్చుకోవటానికి మీకు తగినటువంటి ప్రయత్నము లేకపోతే ఆ శక్తి మీరు ఉపయోగించుకోలేరు. మామూలుగా 1.5 వోల్ట్ బ్యాటరీ, 9 వోల్ట్ బ్యాటరీ అంటే ఎక్కడైనా ఉపయోగించేసుకోవచ్చు మీరు. కానీ 1,00,000 కిలో వోల్ట్స్ ఎక్కడ శ్రీశైలం ట్రాన్స్ఫార్మర్స్ అవి పెడతాం, జనరేట్ చేస్తూ ఉంటాం, అక్కడ నువ్వు ఈ 1.5 వోల్ట్ బ్యాటరీతో ఆడుకున్నట్టు ఆడుకుంటే చస్తాం. అంతేగా షాక్ కొడుతుంది. అసలు 440 వోల్ట్స్ ఉంటేనే వాడు ఏం చేస్తాడు? అక్కడ ఓ పుర పెడతాడు, 2 ఎముకలు పెడతాడు. ఇందా చేస్తే 440 ఆధ్యాత్మిక శక్తి ముందు పెద్ద జీరో. చాలా ఎందుకు పనికిరానటువంటి శక్తి 440 వోల్ట్స్ అని నువ్వు అనుకోవాలి, చాలా గొప్పదని. అంచేత 440 వోల్ట్స్, 880 వోల్ట్స్కే నువ్వు అన్ని జాగ్రత్తలు తీసుకుని దానికి తగినటువంటి బ్యాక్గ్రౌండ్ నిర్మించుకుని ఇష్టం వచ్చినట్టు అక్కడ వెళ్ళం మనం, ఇష్టం వచ్చినట్టు కట్టం మనం. సిమెంట్తో కట్టినా, నాన్ కండక్టింగ్ మెటీరియల్తో కట్టినా, చాలా స్పెసిఫిక్గా ఖచ్చితంగా మనం చూసుకుంటాం ఎక్కడ నాన్ కండక్టింగ్ మెటీరియల్ వాడాలి, ఎక్కడ కండక్టింగ్ మెటీరియల్ వాడాలి, ఇవంతా మనం చూసుకుంటున్నప్పుడు అసలు మొత్తము ప్రపంచాన్ని శాసించేటటువంటి ఆధ్యాత్మిక శక్తి గురించి మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అది చేసుకోవటం లేదు కనుక, చేసుకుంటూ కూర్చోండి మీరు జపాలు, చేసుకుంటూ కూర్చోండి మీరు ధ్యానాలు, ఏ అవదు. ఎందుకవదో అర్థమైంది కదా. అవుతే ప్రమాదం కూడా. నిజంగా మీరు ఖచ్చితంగా జపం చేయగలిగితే జపం ఎలా రియాక్షన్ ఇస్తుందో అలాగా. నారదుడు లాంటి వ్యక్తి రత్నాకర్ అనేటటువంటి ఒక హంతకుడికి రామ అనేటటువంటి మంత్రాన్ని అలా అందించాడు, చాలా తేలిగ్గా అలా అందించాడు. అందించగానే ఏమైపోయాడు వాడు? ట్రాన్స్ఫార్మ్డ్, మారిపోయాడు. పరిపూర్ణమైనటువంటి అబౌట్ టర్న్ హంతకుడు కాస్త ఋషి అయిపోయాడు ఆ క్షణంలోనే. మళ్ళీ ఎప్పుడో ఋషి అవలే, ఆ క్షణంలో ఋషి అయిపోయాడు. అయిపోయింది నిలదొక్కుకోవటానికి టైం పడుతుంది మీకు. రమణ మహర్షి 7వ క్లాస్ చదువుకుంటున్నప్పుడు ఫీజు కట్టడానికి వాళ్ళ నాన్న డబ్బు ఇస్తా, అన్న డబ్బు ఇస్తే ఇందుకో కారణం వల్ల ఫీజు కట్టలేదు. స్కూల్ నుంచి వచ్చేసాడు, చచ్చిపోతానేమో అని భయపడ్డాడు. ఆ భయము అతన్ని ఆధ్యాత్మికత వైపు తోచింది. తోచిన తర్వాత ఇంకా స్కూల్లో చదువుకుంటున్నటువంటి ఆ పిల్లవాడు అక్కడ లేడు, లేడు కదా. అయిపోయింది ట్రాన్స్ఫర్మేషన్. అప్పుడే రమణ మహర్షిగా ఆ క్షణంలోనే మారిపోయాడు. మారిపోయిన తర్వాత దానిని స్టెబిలైజ్ చేసుకోవటానికి, ఆ చేతనత్వాన్ని దృఢపరచుకోవటానికి టైం పట్టింది. శంకుస్థాపన చేసినప్పుడే ఇల్లు కట్టడానికి ప్రారంభం అయిపోతుంది కదా. మోడలు అంతా రెడీగా ఉంటుంది, మీకు ప్లాన్ ఎప్రూవ్ అయిపోతుందంటే మున్సిపాలిటీ వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ ఇలాంటి బిల్డింగే వస్తుందని. కానీ కట్టడానికి చాలా టైం పట్టచ్చు, ఒకసారి సంవత్సరాలు పట్టచ్చు, ఆగిపోవచ్చు అవి. కానీ బీజం పడిపోతుంది, అర్థమైందా? అంచేత ఆధ్యాత్మికత వైపు మీరు మారటం అనేది ఒక క్షణంలో జరుగుతుంది. గురువు యొక్క సన్నిధానంలో మారితే ఒక క్షణంలో మారుతారు, లేకపోతే మళ్లీ మళ్లీ వస్తూ ఉంటారు, మళ్లీ మళ్లీ వస్తూ ఉంటారు. ఎప్పుడో ఒక క్షణంలో మారుతారు. మారిపోయిన తర్వాత మాత్రము యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ. ఏ అధ్యాయంలో వస్తుంది? యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ. ఏ అధ్యాయంలో వస్తుంది? ఆరో అధ్యాయం. మీరు భోజనం చేసి ఎన్నాళ్ళైంది? నువ్వు భోజనం చేసి ఎన్నాళ్ళైంది? ఇంకంటే భోజనం చేస్తున్నప్పుడు 2 పూట్ల 15 అధ్యాయం చదువుతున్నారు అని నాతో చెప్పినట్టు గుర్తు మీరు. మరి అందులో ఇది వినలేదా? అంటే మీరు అలా చదువుతున్నారన్నమాట. మీకు ఆధ్యాత్మికతలో ఫలితాలు ఎందుకు రావటం లేదు ఇప్పుడైనా అర్థమైందా? ఎన్నాళ్ళ బట్టి 15 అధ్యాయం చదువుతున్నారు మీరు? ఒకరోజు నుంచా, 2 రోజుల నుంచి? చాలా అంటే ఎన్నాళ్ళమ్మా? కొన్ని నెలలు. కొన్ని నెలల నుంచి మీరు 15 అధ్యాయం చదువుతున్నారు. అందులో ఈ మాట ఉంది, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ. లోపలికి వెళ్తాడు వాడు, వెళ్ళినవాడు మళ్ళీ బయటికి రాడు, మారిపోయి వస్తాడు, ట్రాన్స్ఫార్మ్ అయిపోయి వస్తాడు వాడు. మరి మీరు మారండి. ఇలాగ మీరుంటే క్లాసులో 3 నెలల బట్టి చదువుతున్నావు మాకు తెలియదు అంటే స్టూడెంట్స్ని ఏం చేస్తావు నువ్వు? మరి నేనేం చేయదలుచుకోలేదు, ఇంకా మీరు శిక్షించుకోండి. తర్వాత ఇప్పుడు నాకు తెలియదు అది. ఇచ్చంటే ఇంకా శిక్షకు కూడా లొంగని స్థితికి వచ్చేసారు మీరు. ఇంకా శిక్ష కూడా మీరు అనవసరం. ఇంకా మీరు ఎలా శిక్షించుకుంటారో, ఎలా నేర్చుకుంటారో మీ ఇష్టం, మీ కర్మ. నేను చెప్పవలసిన బాధ్యత ఉంది కనుక చెప్తున్నానంతే. ఉత్సాహంతో మాత్రం నేను చెప్పలేను ఇలాంటి స్టూడెంట్స్కి, ఎందుకంటే విన్న తర్వాత కనీసం ఏం చదివామో మీకు గుర్తు లేకపోతే ఆధ్యాత్మికత మీకు ఏం రిజల్ట్స్ వస్తుంది? ఇలాగే ఉంటాయి మీకు రిజల్ట్స్. మాకు మాస్టర్లు రావలేదండి, ట్రాన్స్ఫర్మేషన్, పరిపూర్ణమైనటువంటి మార్పు ఆధ్యాత్మికత అన్నది మళ్ళీ గుర్తుంచుకోండి. మూడో డెఫినేషన్, ఆధ్యాత్మికతలోకి మీరు ప్రవేశించాక ఇంకా మీరు మారిపోతారు, మీరు మారలేదు అంటే ప్రవేశించలేదు. ప్రవేశించడానికి కావలసినటువంటి అర్హతలు మనం ఇప్పుడు సంపాదించుకుంటున్నాం. మనం ప్రవేశించలేదు ఆధ్యాత్మికతలోకి. ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా, ఏ గురువు యొక్క శిష్యులు కూడా ఆధ్యాత్మికతలోకి ప్రవేశించలేదు. మీరు ఇది అర్థం చేసుకోండి. మీరు ఎవ్వరు కూడా ఆధ్యాత్మికత కారు. యు ఆర్ ఇన్ ద ప్రాసెస్. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవటానికి వాడు జూనియర్ ఇంటర్ నుంచి మొదలు పెడతాడు. ఇంకా జూనియర్ ఇంటర్లో అడ్మిషన్ తీసుకోకముందే 10th క్లాస్ పాస్ అయిపోగానే మొదలెట్టేస్తాడు వాడు కదా. కానీ ఇంజనీర్ కాడు వాడు. ఇంజనీర్ అవుతాడో అవడో కూడా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? సీనియర్ ఇంటర్ అయిపోవాలి, ఎంసెట్ పరీక్ష రాయాలి, అందులో ర్యాంక్ రావాలి. ర్యాంక్ ఇచ్చిన మిగతా ర్యాంక్ హోల్డర్స్తో పోటీ ఉంటుంది. మళ్ళా అప్పుడు నువ్వు చేరేవో లేదో తెలుస్తుంది. అంటే జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి వాడు వస్తుందో రాదో సీటు, నేను చదవాలో చదవక్కర్లేదో అనుకుంటూ చదువుతాడా, లేకపోతే సీటు తెచ్చుకు తీరాలి అని చదువుతాడా? నేను అడిగిన ప్రశ్నైనా అర్థమైందా మీకు? మత్తు వదిలి రమణ, ఏం ప్రశ్న అడిగాను నేను చెప్పి, ఏం ప్రశ్న అడిగాను? అంటే ఎలా చదువుతాడు? వస్తుందనే నమ్మకంతో క్యాజువల్ గా చదువుతాడా, మనస్ఫూర్తిగా చదువుతాడా? మనస్ఫూర్తిగా చదివినా ఏ విధంగా అవుతే వాడు ఇంజనీర్ అవ్వచ్చు అవ్వకపోవటం, అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక సాధనలో మీ ప్రయత్నాలు కూడా. అంతకంటే గ్యారంటీ ఏం లేదు మీకు. అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఇంతేదంటే మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. యు ఆర్ నాట్ ఆన్ ది పాత్. మార్గంలో లేరు మీరు. మార్గంలో వెళ్లటానికి కావలసినటువంటి ప్రయత్నాలు మీరు చేసుకుంటున్నారు అని ఎప్పుడైతే అర్థమవుతుందో సీరియస్నెస్ వస్తుంది. ఆ సీరియస్నెస్ కోసం చెప్తున్నాను నేను. ఏ గురువు యొక్క శిష్యుడు కూడా మార్గంలో లేడు. మార్గంలో ఉన్నవాడు కనిపిస్తూనే ఉంటాడు. వాడు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, మిల్లిమిల్లిగా మారుతాం మాస్టర్ అనే ప్రశ్నే ఉండదు. అక్కడ మారితే పరిపూర్ణమైనటువంటి మార్పు ఉంటుంది. మెలకు వస్తే పూర్తిగా మెలకు వస్తుంది, లేకపోతే రాదు. అర్థమవుతుంది కదా? అంచేత మనం ఇప్పుడు చేస్తున్నటువంటి సాధనలన్నీ కూడా స్పిరిచువల్ సాధనలు కాదు. బీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. మీరు ఎంత దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే మీరు అంత తొందరగా ముందుకెళ్తారు. మనం ఎక్కడున్నామో తెలిస్తే నడక ఈజీ, కన్ఫ్యూజన్ ఉండదు, హల్లూసినేషన్స్ ఉండవు, గందరగోళం ఉండదు. 4 ఏళ్ల కిందటో 5 ఏళ్ల కిందటో ఒకరోజు రాత్రి అడ్డరోడ్డు, వినుకొండ అడ్డరోడ్డు దగ్గర ఒక క్యాంపు పెట్టుకున్నాం. మీలో మరి అప్పుడు కొంతమంది ఉన్నారేమో నాతో పాటు, నాకు గుర్తు రావటం లేదు మీరు ఉన్నట్టు లేరు, ఉన్నారు. బాగా వర్షం పడుతుంది, వర్షం పడుతుంది కనుక వెహికల్స్ అవి వెళ్ళటం లేదు. నా చాదస్తు ఎప్పుడు ఉంది కదా, వెళ్ళదలుచుకున్నాక ఇంకా వెళ్ళటమే. వర్షం కురుస్తోందని ఆపుతారు చాలా మంది. మీరు ఎంత బలహీన మనసుకులో అర్థం చేసుకోండి. 2 వర్షపు చినుకులు మిమ్మల్ని ఆపేస్తే మీరు జీవితంలో దేనికి పనికొస్తారు? మీరు పనికొస్తారా దేనికైనా? మామిడి పండి. ఆ వర్షంలోనే వెళ్ళాం మేము. వెళ్తూ ఉంటే ఒక ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళు కనిపించారు మాకు. కనిపించాక ఏం చెప్పారంటే, మేము 6వ భూమికలో ఉన్నామండి, మీరు అసలు 3వ భూమికలో ఉన్నారు, అంచేత మేము మీకంటే చాలా గొప్పవాళ్ళం. క్యాజువల్గా అంటే ఇక్కడ పోటీ కాదు, నడుస్తూ వెళ్తున్నాం, వర్షపు నీళ్లు పడుతున్నాయి, బాగా తడుస్తున్నాం, మాటలు వచ్చాయి. వాళ్ళెవరో నాకు పెద్ద పరిచయం లేదు. మీరెవరంటే మీరెవరోనే మాట్లాడుకుంటే వెళ్తున్నాం మేము. అంటే ఒకళ్ళు 6వ భూమికలో ఉన్నారు, ఇంకొళ్ళు 3వ భూమికలో ఉన్నారు. ఎవరు 3వ భూమికలో ఉన్నారో, ఎవరు 6వ భూమికలో ఉన్నారో నాకు తెలియదు. కానీ ఎదురకుండా పాము వచ్చింది. ఎవరు ఏ భూమికలో ఉన్నారో అర్థం అయిపోతుంది. మనం ఏం చెప్పక్కర్లే. అంచేత మొట్టమొదట ఆధ్యాత్మికతలో ప్రవేశించబడినటువంటి ఈ హల్లూసినేషన్స్ నుంచి మీరు బయటపడాలి. మీరు గ్రేడ్స్ వేసుకోకండి, యు కెనాట్. మీ అంతటి మీరు మార్కులు వేసుకుంటే ఆఖరికి ఇంటర్మీడియట్ పరీక్షకి మీరు మార్కులు వేసుకోలేరు, ఓటో క్లాస్ పరీక్షకి మీరు మార్కులు వేసుకోలేరు, ఎవడో ఇంకోటి మార్కులు అయ్యాలి నీకు కదా. మామూలు భౌతికమైనటువంటి విద్యకి, ఆధ్యాత్మిక విద్యకి మీ అంతటి మీరే మార్కులు వేసేసుకుంటున్నారు. ఈ తప్పు జరుగుతుంది ఆధ్యాత్మికతలో, ఈ తప్పులు కరెక్ట్ చేసుకోండి. నువ్వు కాదు మార్కులు వేసుకోవాల్సింది. ఎలా మార్కులు వేసుకుంటే మరి మాకు ఎట్లా తెలుస్తుంది మాస్టారు మేము ముందుకు వెళ్తున్నావా లేదా? మరి ఇది ప్రశ్న జన్యునే కదా. మీరేమో మార్కులు వేసుకోవద్దంటున్నారు, కనిపించింది నమ్మొద్దంటున్నారు, ఏ గురువుని నమ్మొద్దని ఇంకో మాట చెప్తున్నారు. మరి అయితే మమ్మల్ని ఏం చేయమంటారు, మానేయమంటారా ఇదంతా? అంతేగా, ఈజియెస్ట్ మెథడ్ ఏంటి అంటే మానేయటం. ఇది మరి అదవుతే ఇంత లెక్చర్లు ఇవ్వటం ఎందుకు? మనం ఉత్సాహం కనుక మీలో పెరిగితే అది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఆధ్యాత్మికత యొక్క ఏకైక లక్షణం ఏంటి అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు నిరుత్సాహపడ్డు, ఇంపాసిబుల్. ఎవడు ఏం చెప్పినా వాడికి ఉత్సాహం తగ్గదు. వాడికి ఉదాహరణ ఏం చెప్తారు దానికి, నారదుడు గారు ఒక అడవిలోంచి అలా వెళ్తున్నారు. ఇద్దరు సాధకులు ఫ్రెండ్స్, మనమే పంపించామనుకోండి తిరుమలకి, ఎక్కడికి ఎక్కడ పంపించామండి? తిరుమల ఎక్కడ? సనక సనంద గుహ ఒకటి చూసి వచ్చానని చెప్పాను కదా, అక్కడికి పంపించాను అనుకోండి. ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళకి చెప్పాను నేను నారదుడు కనిపిస్తాడయ్యా తుమ్మూరు తీర్థం దగ్గర, కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు అని చెప్పి వీళ్ళు సాధన మానేశారు. ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు? అదే సాధన వీళ్ళది, చెప్పిన సాధన మర్చిపోయారు. దేనికి చేయమన్నాను? సరే నారదుడు రానే వచ్చాడు. వచ్చాక వీళ్ళు చెప్పారు, మా మాస్టర్ చెప్పారండి మీకు డైరెక్ట్ ఎంట్రీ ఉందిట, మూడు లోకాలకి మీరు వెళ్తారట. మేము సాధన మొదలెట్టాం, రెండు రోజులైంది మేము సాధన మొదలెట్టి, అప్పుడే ఇట్ ఈజ్ ఆల్రెడీ 2 డేస్ ఆర్ ఓవర్ మేము సాధన మొదలెట్టి. ఇంతకీ మాకు సఫలత ఎప్పుడొస్తుందో ఒకసారి విష్ణువుని అడిగి చెప్పాలి, మధ్యాహ్నం వాళ్ళ ముందు అడగండి మీరు. మరి సప్తఋషి ఆశ్రమం నుంచి వెళ్ళిన వాళ్ళు మామూలుగా అడుగుతారా ఏంటి? వాళ్ళ లెవెలే లెవెల్ కదా. సరే నారదుడు అన్నాడు, ఓకే చాలా పెండింగ్ ఫైల్స్ ఉంటాయా, అంతకంటే మీ హైదరాబాద్ ఏంటది సెక్రటరీ నయం, కానీ ఐ విల్ ట్రై టు ఫైండ్ అవుట్. పట్టుకుంటాను నేను అసలు మీ ఫైల్ ఎక్కడుందో, మీరు ఏం సాధన చేస్తున్నారు. నారదుడు వీళ్ళని అడగలే, వీళ్ళు ఏం సాధన చేస్తున్నారు, అడుగుంటే అసలు అక్కడే తెలిపాడు నారదుడికి. సరే వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చాక వీళ్ళిద్దరూ రెడీగా ఉన్నారు, ఎప్పుడొస్తాడో కాచుకుందామని. ఆధ్యాత్మికతలో కర్మణ్యేవాది కారస్తే మా ఫలేషు కదాచన అన్నది మొదటిది. అంచేత అసలు ఇలాంటి కుతూహలాలు ఉండకూడదు. ఫైల్స్ ఎక్కడ మూవ్ అవుతున్నాయి, ఎవరి చేత రికమెండ్ చేయించుకోవాలి, అసలు రావు జరుగుతోందా లేదా, అసలు అవంతా ఉండవు. ఆధ్యాత్మికతలో ఫలప్రాప్తి మీద ఆశ ఉండకూడదు కదా. సరే వచ్చారు, వచ్చేసరికల్లా వీళ్ళు అడిగారు నారదుణ్ణి. సరే ఒకడికి చెప్పాడు, బాబు ఇంకా 4 జన్మల్లో నీకు ముక్తి వస్తుందిట, యూ విల్ గెట్ ఇట్. 4 జన్మల అన్నాడు. అసలు నారదుని మాట కూడా పూర్తి చేయడం లేదు, డైరెక్ట్ అక్కడి నుంచే నా సెల్తో మాట్లాడేశాడు నాతో, మాస్టారు మీరు నన్ను మోసం చేశారు, మీరేమో సాధనకి తపస్సుకి చేసుకోమని చెప్తే 4 జన్మలు చేసేదాడికి నేను తపస్సులు అవి చేయను, నేను వచ్చేస్తున్నాను అన్నాను. నేనేం చెప్తాను, వచ్చే బాబు. రెండో వాడు అడిగాడు, నారదుడు అన్నాడు లాభం లేదయ్యా నీకు చెప్పను నేను, మొదటి వాడి రియాక్షన్ చూశాను నేను, నీకు అది చెప్పేశాను అనుకో అనవసరంగా నీకు హాని కలగజేసినాను అవుతాను, నువ్వు కూడా మానేస్తావు సాధన. ఇంతకీ ఇదంతా ఏం చెప్దామని చెప్తున్నాను నేను, నిరుత్సాహపడకూడదు అనే దానికి కథ గుర్తుంచుకోండి. అందుచేత రెండో వాడిని అడిగాడు, కాదండి చెప్పండి అన్నాడు. ఏమీ లేదయ్యా, నువ్వు ఈ చెట్టు కింద కూర్చున్నావు కదా, ఈ చెట్టు మీద ఎన్ని ఆకులున్నాయో అన్ని జన్మలు పడుతుందట నీకు. వాడు ఇమ్మీడియట్ గా లేచి డాన్స్ చేయడం మొదలెట్టాడు, ఈ అడవిలో ఎన్ని చెట్లున్నాయో కంపారిటివ్ గా ఒక చెట్లు ఆకులు ఎంత, చాలా చెట్లు ఉంటాయి కదా, వేల సంఖ్యలో చెట్లు ఉంటాయి, లక్షల్లో ఉన్నాయేమో తిరుమలలో. అంటే ఓ చెట్టు ఆకంటే ఎంత తక్కువ అయిపోయింది? ఇమ్మీడియట్ గా ఆకాశవాణి అయింది, నువ్వు సాధన చేయక్కర్లేదు, యు ఆర్ ఎ ఫిట్ మ్యాన్. ఆ ఉత్సాహం ఉండాలి మీకు. అర్థమైందా? ఆ ఉత్సాహం లేకపోతే ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఒక అడుగు కూడా ముందు వేయలేరు. అంచేత ఈ కావలసినటువంటి నియమాలు మీకు తెలియకపోవటం వల్ల గందరగోళం అవుతుంది. ఇంకా టెనాసిటీ అంటే ఎన్ని జన్మలైనా సరే ఎంతవరకు నేను చేస్తాను, లక్ష్యం సిద్ధించేంతవరకు. తపస్సు అంటేనే అర్థం అది. ఎప్పుడు ఆపాలి తపస్సు అంటే, మీరు ఏ సిద్ధి పొందాలనుకున్నారో ఆ సిద్ధి వచ్చేంత వరకు తపస్సు చేసుకుంటూ కూర్చోడమే. ఓ ఋషి అయినా ఓ రావణాసురుడైనా ఎప్పుడు ఆపారు తపస్సు? వాళ్ళు అనుకున్నది పొందాక, పాస్ట్ టెన్స్ అవ్వాలి అది మీరు అనుకున్నది. అంచేత ఇది గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక విద్య యొక్క ఇంకొక లక్షణం ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడకుండా మీరు ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని మీరు ఖచ్చితంగా పొందేంత వరకు సాధన ఆపరు, సాధన ఆపరు. ఇది చెప్పగానే ఇంకో అనుమానాలు వస్తాయి మనుషులకి. అయితే 24 అవర్స్ చేయాలా సాధన? నిద్రపోవచ్చా నిద్రపోకూడదా? ఏం చేయాలి? నిద్రపోవచ్చా నిద్రపోకూడదా? 24 అవర్స్ చేయాలా? మీ ఉద్దేశం ఏంటి? మరి సాధన చేయాలి ఖచ్చితంగా, ఉత్సాహంగా సాధన చేయాలి. మరి పడుకోవచ్చా పడుకోకూడదా? తిండి తినొచ్చా తినకూడదా? స్నానం చేయొచ్చా చేయకూడదా? నాకు మీరు జవాబు ఇవ్వాలి. ఎవడైనా ఒక కుర్రాడు సినిమా చూస్తూ ఉంటాడు, నువ్వేం చదువుతున్నారా అంటే ఏం చెప్తాడు వాడు? వాడు ఏం క్లాస్ చదువుతున్నాడు చెప్తాడు కదా. అంటే వాడు సినిమా చూస్తున్నప్పుడు కూడా ఆ స్టూడెంటే వాడు. ఓ డాక్టర్ ఉన్నాడు సినిమా చూస్తున్నాడు, వాడు డాక్టర్ అవునా కదా? అర్థమైందా? మీరు ఏ పని చేస్తున్నా సాధకులే అన్నది గుర్తుంచుకోండి. మీరు మీరేం మానక్కర్లే. ఇది అసలు అదొక పెద్ద దౌర్భాగ్యం అయిపోయింది ఆధ్యాత్మికతలో. మీరు ఇది అర్థం చేసుకుంటే మీకు అర్థమైంది అనుకోవటం లేదు నేను. అర్థమైందా నేను చెప్పింది? మీరు నిద్రపోతున్నా సాధకులే. నేను పడుకున్నాను ఇవాళ రాత్రి, నేను కెమిస్ట్రీ లెక్చరర్ అవునా కాదా? ఇందుకు కెమిస్ట్రీ లెక్చరర్ నేను? నిద్రలో నన్ను లేపితే, కెమిస్ట్రీలో వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అడిగితే నేను సాల్వ్ చేయగలను. అంతేగాని అంతేత కదా కెమిస్ట్రీ లెక్చరర్ని. మంచిగా తాగుతున్నప్పుడు ఎవడైనా క్వశ్చన్ వేశాడు అనుకున్నాను కెమిస్ట్రీ గురించి, నేను మంచిగా తాగుతున్నానయ్యా నాకు కెమిస్ట్రీ రాదు అంటానా? అంటే ఇంతకీ కెమిస్ట్రీ అనేది, డాక్టర్ అనేది ఒక మానసిక స్థితి, ఇట్ ఈజ్ ఎ మెంటల్ స్టేట్. మీకు అర్థమైందా? కానీ సాధన ఒక మానసిక స్థితి అని మీకు అర్థం అవటం లే. సాధన చేస్తేనే మీరు సాధకులు అనే మూర్ఖత్వం నుంచి బయటపడాలి. మీరు మళ్లీ ఆ ఉదాహరణ అర్థం చేసుకోండి. ఇది అర్థం కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ భ్రమలు ఇలా కొనసాగుతూ ఉంటాయి. మీరు ఆధ్యాత్మిక సాధనలో ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేరు. ఏం చెప్పానో అర్థం చేసుకోండి. సాధకుడు 24 గంటలు సాధకుడే. ఏ విధంగా? డాక్టర్ ఎలాగైతే 24 గంటలు డాక్టరు, ఇంజనీర్ ఏ విధంగా 24 గంటలు ఇంజనీరు. అమ్మ పిల్లలకి తల్లి ఉంది, ఆ తల్లి ఆ పిల్లలకి 24 గంటలు అమ్మే. కాదండి, నేను మెలకుగా ఉన్నప్పుడే నీకు అమ్మని, నేను పడుకున్నప్పుడు అమ్మని కాదు అంటావా? అనం కదా. మరి సాధనలో ఈ గందరగోళం ఎందుకు వచ్చింది మీకు? ఎవరు జోపించారు మీ మనసులో ఈ పిచ్చి? తెడ అర్థమవుతుందా మీకు? సాధన అనేది ఈజ్ ఎ 24 అవర్ బిజినెస్. అందుకే ఆ గోడ మీద అక్కడ రాసాం, పానీయములు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీల నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడై మరిచెన్ సురారిసుతుడే తద్విశ్వం. అక్కడుంది బోర్డు మీకు ఎదురుకుండా. ఎందుకది రాసింది అక్కడ? కంటిన్యూస్ గా మీరు సాధకులు అనేది గుర్తుండాలి. న్యూస్ పేపర్ చదువుతున్నాడు ఒకడు, రైల్లో వెళ్తున్నాడు, న్యూస్ పేపర్ చదువుతున్నాడు. వాడు ఇంజనీరు, చదువుతున్న న్యూస్ పేపర్. గబుక్కున అక్కడ వాంటెడ్ కాలం పడింది, వీడి క్వాలిఫికేషన్ సరిపోయేటటువంటి వాంటెడ్ కాలం పడింది. చూశాడు అప్లై చేయాలా అక్కర్లేదా? మరి న్యూస్ పేపర్ చదువుతున్నాడు కదా, వాంటెడ్ కాలం ఎలా చూస్తాను అంటాడు ఆవిడు. కానీ మీరు ఎంత పిచ్చివాళ్ళంటే సాధన చేస్తున్నప్పుడే మీరు సాధకులు, తర్వాత మీరు సాధకులు కారు అనుకుంటున్నారు, అది మీ తప్పు. దాన్ని సవరించుకోవాలి మీరు. ఏ విధంగా? మీరు 10th క్లాస్ చదువుతూ ఉంటే మీరు ఏ పని చేస్తున్నా మీరు 10th క్లాస్ స్టూడెంట్సే అవునా కాదా? దాన్ని కంపేర్ చేసుకోవాలి మీరు, దాన్ని సూపర్ ఇంప్రెస్ చేసుకోండి. ఆధ్యాత్మికతలో ఎలాగా అన్నది ఒక క్లాసులో నేనేం చెప్పలేను. దాన్ని ఇంకేంటి, ఆధ్యాత్మిక విద్యను ఆ విధంగా చెప్పేటటువంటి వాతావరణం లేదు. ఆ వాతావరణం ఇక్కడ క్రియేట్ చేసుకోవటానికి మనము ప్రయత్నం చేస్తున్నాం, నేను కాదు. నేను ప్రయత్నం చేయటం లేదు, నేను ఒక్కడిని ప్రయత్నం చేస్తే ఏం లాభం? లెక్చర్ ఒకడు కూర్చొని లెక్చర్ ఇస్తే మరి ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఏమని చెప్పాను ఇప్పుడు నేను, ఆధ్యాత్మిక సాధకుడు 24 గంటలు ఆధ్యాత్మిక సాధకుడే. దీన్ని బాగా బాగా మీరు డిస్కస్ చేసుకోవాలి ఈ పాయింట్స్. ఆధ్యాత్మిక సాధనలో అందరూ చేసేటటువంటి తప్పులు ఇవే. అయితే ఏమేం చెప్పానో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోండి. శరీరములు ఉపయోగించుకోవటం ఆధ్యాత్మికత అంటే ఈ శరీరమే మనం ఉపయోగించుకోవటం లేదు. ఇంచేత ఈ శరీరం మనం చెప్పిన మాట వింటలే, కదలకుండా ఒక గంట సేపు కూర్చోండి చూస్తాను, కూర్చోలేంగా. మీ సంగతి ఎందుకు, నేనే కూర్చోలేను, ఇంకోళ్ళ నేనే అడుగుతాను. నేను శరీరాలు ప్లూరల్ ఎక్కడొచ్చింది? ఈ శరీరమే కాకుండా ఇంకా 4 శరీరాలు ఉన్నాయని చెప్తుంది ఆధ్యాత్మికత. మరి ఈ శరీరమే కంట్రోల్ కాకపోతే మరి మిగతా 4 శరీరాలు, మరి అది కంట్రోల్ చేసుకునేటటువంటి విద్య ఆధ్యాత్మికత. అది ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం మనం? అంటే మీరు చేసేటటువంటి జపము ఏ శరీరానికి పనిచేస్తుందో తెలియాలి. మీరు వేస్తున్నటువంటి ఆసనము ఏ శరీరానికి ఉపయోగపడుతుందో తెలియాలి. మీరు చేస్తున్నటువంటి ప్రాణాయామము ఏ శరీరానికి ఉపయోగపడుతుందో తెలియాలి. మీరు వెలిగించినటువంటి జ్యోతి దీపము ఏ శరీరానికి ఉపయోగపడుతుందో తెలియాలి. మీరు నూనె మార్చాం, నువ్వుల నూనె వేశాం, ఆవునే వేశాం. కేరళ నుంచి తంగచ్చాను అనుకుంటా మా నాన్నగారి కొలీగ్ లా లెక్చరర్ ఒకసారి వచ్చాడు కేరళ క్రిస్టియన్ ఫ్యామిలీ. వాళ్ళకి ఏదో చాలా అద్భుతమైనటువంటి పిండి వంట ఏదో ఉంది వాళ్ళది, నా పేరు గుర్తు రావటం తీసుకొచ్చాడు. మా ఫాదర్తో చెప్పాడు ఇది అద్భుతంగా ఉంటుందండి, మేమంతే పడి చస్తాం దీనికోసం, మీకు రుచి చూపించడానికి తెచ్చాను. నాకు పెట్టాడు అది కూడా. నేను వాంతి చేసుకోలేకపోయాను, బాగుండదు పాపం ఆయనేమో అంత బాగా చెప్తూ ఉండే. ఇంచేత కొబ్బరి నూనెతో ఫ్రై చేశారు. కొబ్బరి నూనెతో ఫ్రై చేసి తినండి, మీరు తినగలరు. మీరు తినగలదేమో నాకు తెలియదు కానీ నేను తినలేకపోయా. కానీ కేరళలో అన్ని కొబ్బరి నూనెతోనే చేస్తారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. అర్థమైంది కదా జ్యోతికి దీనికి సంబంధం ఏంటి? తంగచ్చన్ గారి గురించి, నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఏమవుతుంది, ఆవు నేతితో దీపం వెలిగిస్తే ఏమవుతుంది తెలియాలి మీకు. అంతా ఒకటే అనుకునే భ్రమలో జీవిస్తూ ఆ చెప్పేటటువంటి మూర్ఖుల్ని మహాపండితులు అనుకునేటటువంటి మూర్ఖత్వం నుంచి మనం బయటపడాలి. నువ్వే తినలేవు, కొబ్బరి నూనెతో చేసింది కదా, వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్తుంది. రైతా తప్ప ఆ విషయం గురించి నేను మాట్లాడటం లే. కానీ మీరు దీపం వెలిగించినప్పుడు కొబ్బరి నూనెతో వెలిగిస్తే ఏ ఫలితాలు వస్తాయి, నువ్వుల నూనెతో వస్తే ఏ ఫలితాలు వస్తాయి, ఆవు నేతితో వెలిగిస్తే ఏ ఫలితాలు వస్తాయి తెలియాలి మనకి. కాదండి, దీపం దీపమే కదా, చాలా ఎలిమెంటరీ స్టేజ్ లో ఉన్నాం అనమాట మనం. దీపం దీపమే కాదని అవుడన్నాడు, కానీ ఫలితాలు ఖచ్చితంగా మారుతాయి. మీకు అది ఎప్పుడు తెలుస్తుంది అంటే కిరసిన ఆయిల్తో దీపం పెట్టుకుని పక్కన కాసేపు కూర్చోండి, మీకు తేడా తెలుస్తుంది. చల్లపు వస్తుంది మీకు దాదా. అంచేత దేని పడితే దాంతో మీరు దీపం వెలిగిస్తే ఒకటే అనుకోకూడదు కదా. మరి మాకు ఒకలాగే అనిపిస్తోందండి, మీకు సెన్సిటివిటీ డెవలప్ అవ్వలే. మరి ఆ సెన్సిటివిటీ డెవలప్ చేసుకోకుండా మేము ధ్యానాలు చేసేస్తాం, జపాలు చేసేస్తాం అంటే మిమ్మల్ని ఎక్కడికి వెళ్తారు మీరు? సంగీత సాధనలో కూడా విద్య రావాలి అంటే ఏం కావాలి మీకు? సెన్సిటివిటీ. సెన్సిటివిటీ పడకుండా బండగా వాయించారనుకోండి మనం. అంటే అది రాహుల్ దేవ్ బర్మన్ని మా బెనారస్ యూనివర్సిటీలో రగడదేవ్ బర్మన్ అనేవాళ్ళం. నాకు మ్యూజిక్ గురించి అంత తెలియదు కనుక అతను పెద్ద సంగీతకారుడు, అతన్ని నేను క్రిటిసైజ్ చేసేంత దమ్ము నేను లేదు. కానీ ఆ మాటల గురించి చెప్తున్నాను. మాకు ఆ సంగీతం ఎలా వినిపించేదంటే దానివల్ల ఏమైందంటే మీ ఫేషియల్ మజిల్స్ పెరలైజ్ అయిపోయాయి. మీరు అందుకని నవ్వలేకపోతున్నారు, మీరేదో అనుకుంటున్నారు, మేము నవ్వుదాం అనుకుంటున్నాం సిగ్గు వల్ల మేము నవ్వటం లేదని. యువర్ ఏ పెరలైజ్డ్ ఫేషియల్ మ్యాన్. ఎప్పుడైనా నవ్వుతే కదా మీకు తెలియటానికి. భాస్కరానంద ద్వివేది అని మా నాన్నగారి కొలీగ్ ఒకడు ఉండేవాడు కాశీలో, ఆయన నవ్వాడు అనుకోండి వేణుగోపాల్ నగర్లో. కనీసం వేణుగోపాల్ నగర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసేది ఆయన వచ్చాడని. నేను అతిశయోక్తి మాత్రం చేయటం లేదు, కావాలంటే మీరు మా నాన్నగారిని అడగండి. ఆయన నవ్వాడు అనుకోండి, ఇటో 20 ఇళ్ళు, అటో 20 ఇళ్ళు, అటో 20 ఇళ్ళు, అటో 20 ఇళ్ళు ఎందుకుండేవి అంటే అవన్నీ కాంక్రీట్ తో చేసిన ఇళ్ళు కనుక. ఇక్కడ నవ్వుతే మరి ఏమవుతుందో, అంత అద్భుతంగా నవ్వేవాడు. ఆరోగ్యం కూడా అంత అద్భుతంగా ఉండేది. ఆయన ఏం చెప్పేవాడో తెలుసా, నేను యముడితో దెబ్బలాడి ఓడించగలను అనేవాడు. నేను పక్కనుంటే ఎవడు చావలేడు అని ఆయనకు అదొక గర్వం ఉండేది. ఆయన పల్లెటూళ్ళు ఎవరైనా చావు బతుకుల మధ్య ఉంటే ఆయన వెళ్ళి నుంచినేవాడు అక్కడ. కానీ దానికి కారణం ఆయన నవ్వు మాత్రమే కాదు, ఆయన యోగ సాధన కూడా. అది చాలా మందికి తెలియదు ఆ విషయం. ఇంతకీ ఇది ఎందుకు చెప్పాను నేను, 333 కండరాలను ఎక్సర్సైజ్ చేయాలి అనే ఉద్దేశంతో అయినా నవ్వండి బాబు. మీరు పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని కాదు, ఎక్సర్సైజ్ చేయటం మీకు ఇష్టమే కదా, అంచేత కనీసం నవ్వటం మొదలెట్టండి. కానీ ఇది ఎందుకు చెప్పాను అంటే, నవ్వటం అంటే 333 ఫేషియల్ మజిల్స్ కి ఎక్సర్సైజ్ అని తెలిస్తే మీరు నవ్వే నవ్వుకి, అసలు అదేంటో తెలియే నవ్వుకి తేడా ఉందా లేదా? ఒక దాంట్లో మీరు చేసేటటువంటి ఆ ప్రయత్నంలో లక్ష్యం ఉంటుంది. తెలియకుండా చేసే దాంట్లో లక్ష్యం ఏం లేదు, నవ్వు వచ్చింది కనుక నవ్వారు. కానీ లక్ష్యం ఉన్నా లేకపోయినా, మీకు నవ్వు వచ్చి నవ్వినా లక్ష్యం ఉండి నవ్వినా, గ్యారంటీగా ఆ 333 మజిల్స్ కి ఎక్సర్సైజ్ ఎలా అవుతుందో. అదేవిధంగా ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీరు తెలిసి అవగాహన చేసేస్తే మీరు చాలా తొందరగా ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళిపోగలరు. తెలియకపోయినా ముందుకు వెళ్తారు, కొంచెం కొంచెం ముందుకు వెళ్తారు. అందుకని సంకల్పము లేకుండా మాత్రము మనం ఏ క్లాసు మొదలెట్టాం. ఆధ్యాత్మిక జగత్తులో యజ్ఞం చేయాలన్నా, పూజ చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, మీ ఇష్టం, మీరు ఏదైనా చేయండి. గురువులు ఎంత అద్భుతంగా ఆ ప్రోగ్రామ్ ని తయారు చేశారు అంటే, సంకల్పం చెప్పండి ముందుకెళ్ళండి. మీరు సంకల్పం చెప్పారంటే ఈ మొత్తం కదులుతుంది. మీకు ఎక్కడి నుంచి కదులుతుంది? శ్వేతవరాహ కల్పే సృష్టి ఆది నుంచి కదులుతుంది. అక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాం మనం? యోగము, కరణము, ఇదంతా వచ్చి సూక్ష్మాతి సూక్ష్మంలో మీ శరీరంలో ఉన్నటువంటి చక్రములో జరిగేటటువంటి ఆ శ్వాస యొక్క స్పందనల వరకు మీరు వెళ్తారు. ఈ అద్భుతమైనటువంటి యోగ విద్యను మనం అభ్యసించటానికి తీవ్రమైనటువంటి సంకల్పం తీసుకుందాం. మరి ఇది సంకల్పం తీసుకుంటే మేము తీసేసుకుంటాం మాస్టారు, తీసుకున్న తర్వాత మేము చేయగలమో చేయలేమో అంటే, నువ్వు సంకల్పం తీసుకోలేదని అర్థం. ఇంకేత సంకల్పం తీసుకుంటే అర్థం ఏంటి? ఇంకా మీరు చేసి తీరాలి. కానీ ఏంటి మార్పు గురువులు చేసింది ఇది వరకు అవుతే? మీకు ఆధ్యాత్మిక విద్య మీకు కావాలి అంటే మొన్న మొన్నటి వరకు అంటే ఓ 20-30 ఏళ్ల కిందటి వరకు కూడా విశేషమైనటువంటి అర్హత ఉండి వాళ్ళు ఆ విధంగా కష్టపడగలరు పూర్తిగా అన్న వాళ్ళకి మాత్రమే ఈ విషయాలు చెప్పేవారు. కానీ గత 5-6 ఏళ్లగా ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే 2000 నుంచి గురువులు చిన్న మార్పు తీసుకొచ్చారు. పార్ట్ టైం జాబ్స్ అందువల్ల వచ్చాయి. ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా రెసిడెన్షియల్ కాలేజీలో ఉద్యోగం చేయగలుగుతున్నారు అంటే దానికి కారణం ఇదే, లేకపోతే చేయకూడదు కదా ఎవరు? ఆ సంగతి మీకు తెలుసా? మీరు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే, ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే మీరు, కానీ ఈ లెక్చరర్స్ అందరూ కాలేజెస్ లో ఉద్యోగం చేస్తున్నా కూడా ట్యూషన్స్ చెప్పుకోగలుగుతున్నారు. రెసిడెన్షియల్ కాలేజీలో వాళ్ళు చేసే ఉద్యోగం కంటే ఎక్కువ కష్టపడగలుగుతున్నారు. ఎందుకు అంటే, ఎందుకు అసలు దేనికి కష్టపడాలి వాళ్ళు? కానీ వాళ్ళ యొక్క ఆత్మ అయితే స్పందించింది, కానీ వాళ్ళ శరీరాలు, మనస్సులు, కోరికలు రాంగ్ ట్రాక్ లో స్పందిస్తున్నాయి ఇది తెలియక. వాళ్లే కనుక కష్టపడగలుగుతున్నారు కదా, మరి నేను ట్యూషన్స్ చెప్పలేకపోతున్నా కదా, నేనేం మెడికల్ ఎంట్రన్స్ కి దానికి వెళ్ళటం లేదు కదా, ఎందుకంటే నాకు ఓపిక లేక, డబ్బు అక్కర్లేక కాదు. వాళ్లకు ఓపిక ఉంది కానీ ఈ దిశ లేదు. ఎప్పుడో అప్పుడు వాళ్ళకి గ్యారంటీగా ఈ దిశ వస్తుంది, అది మానేస్తారు, వాళ్ళు ఈ దారిలో పడతారు. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి తమాషా అది. అసలైనటువంటి ఆధ్యాత్మికత ఎక్కడ మీరు ఊహించారో అక్కడ కనిపిస్తుంది. అంచేత మీరు ఖచ్చితంగా నమ్మండి నేను చెప్పేటటువంటి మాట. రెసిడెన్షియల్ కాలేజెస్ లో పనిచేస్తూ ఇంకో ఉద్యోగం చేస్తున్నటువంటి లెక్చరర్ ఖచ్చితంగా దైవాంశ సంభూతుడే. మీరు నోట్ చేస్తూ పెట్టుకోండి, ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో పడతాడు చెప్పేవాడు ఉండాలి కదా ఆవిడైనా. దారిలోకి వెళ్ళాడు కదా వాల్మీకి హంతకుడైనా ఋషే నారదుడు కలిశాడు, కటలైజ్ అయింది. ప్రహ్లాదుడికి ఐదో ఏటే కలిసి పుట్టిన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కలిసిపోయింది కదా ప్రహ్లాదుడికి. ధ్రువుడికి ఐదో ఏట క్లిక్ అయింది. మరి వీళ్ళకి ఈ జన్మలో క్లిక్ అవుతున్నారు. వీళ్ళకి అంటే ఎవరి గురించి చెప్తున్నాను నేను? ఒక ఉద్యోగం చేస్తూ ఇంకో ఉద్యోగం ద్వారా సంపాదించేవాళ్ళు. లెక్చరర్స్ కి ఎందుకు నేను ఎక్కువ ఓటిస్తున్నాను అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ సైడ్ లో ఉన్నారు, సాధనా మార్గంలోనే ఉన్నారు, నాలెడ్జ్ మార్గంలోనే ఉన్నారు. ఆ మార్గము తప్పుదోవ పట్టిందంటే తప్పుదోవ పట్టిన దానికి ఏముంది? కాస్త రైలు సెక్కించేస్తే ఇంకా పరిగెడుతుంది అది. అంచేత ఈ ఆధ్యాత్మికత యొక్క కళ్ళు తెరిచి చూడటం నేర్చుకోండి. చుట్టుపక్కల ఏమవుతుందో ప్రతి ఒక్కడు కూడా రెండు ఉద్యోగాలు, మూడు ఉద్యోగాలు, నాలుగు ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అవునా కాదా? ఇదివరకు ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదు అంటే ఇప్పుడు ఆడవాళ్ళు అన్ని ఉద్యోగాలు చేయగలరు. మిలిటరీలోనూ వాళ్లే, పోలీస్ డిపార్ట్మెంట్లోనూ వాళ్లే, క్రికెట్లోనూ వాళ్లే చేయొచ్చు వాళ్ళు. ఇదంతా ఆధ్యాత్మికత యొక్క ఆ వికాసాన్ని, శ్వాసలో జరిగేటటువంటి వికాసాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ అర్థం చేసుకున్న తర్వాత నేనిచ్చే సలహా ఏంటి అంటే ఈ ఆధ్యాత్మిక విద్యను మీరు పార్ట్ టైం గా అభ్యసించటం నేర్చుకోండి. అందుకు ఈ ఉదాహరణ ఇచ్చాను. మెయిన్ ఉద్యోగం ఏదైనా చేస్తూ ఏ విధంగా అయితే మీరు పార్ట్ టైం గా ఇంకో ఉద్యోగం చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన పని ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి పని దీనికి సంబంధించినట్టు చేస్తున్నారు కదా. ఒకడేంటో బ్యాంకులో ఆఫీసరు, ఇంకో చోట పార్ట్ టైం గా కంప్యూటర్ ఆపరేటరు. కంప్యూటర్ ఆపరేటర్ ఏం చేస్తాడు? కంప్యూటర్ ఆపరేట్ చేస్తాడు. బ్యాంక్ ఆఫీసర్ నాకు తెలియదు బ్యాంకులో వాళ్ళు ఏం చేస్తారో, కానీ వాళ్ళు ఆఫీసరు నాకు తెలియదు. మా బ్యాంక్ ఆఫీసర్లు ఏం చేస్తారు కానీ ఏదో పని చేస్తారు చాలా సీరియస్ గా వాళ్ళ యొక్క. అదేవిధంగా మీరు ఈ ఆధ్యాత్మికతను పార్ట్ టైం జాబ్ గా స్వీకరించి ఎంత ఎక్కువ టైం మీరు ఆధ్యాత్మిక సాధనలకు వినియోగించుకోగలరో, పార్ట్ టైం జాబ్ చేస్తున్నప్పుడు ఎంత సిన్సియర్ గా మీరు ఆ ఉద్యోగానికి వెళ్తారో అంత సిన్సియర్ గా ఈ పనులు చేయండి. అది మీరు తీసుకోవాల్సినటువంటి సంకల్పం. నేను పార్ట్ టైం జాబ్ చేయటం లేదు మాస్టర్, చాలా మంచిది. చేస్తే ఎంత టైం స్పెండ్ చేసేవాడు అంత దీనికి చేయి. నేను నాలుగు పార్ట్ టైం జాబులు చేస్తున్నాను మాస్టారు, ఇది ఐదో పార్ట్ టైం జాబ్ గా స్వీకరించు. తేడా అర్థమైందా మీకు? ఎంత లాభం ఇచ్చారో గురువులు, ఎంత అవకాశం ఇచ్చారో. కానీ పార్ట్ టైం జాబ్ అంటే అర్థమేంటి? ఆ టైంలో మీరు ఇంకో పని చేయడానికి వీల్లేదు. బ్యాంకులో మీరేదో పార్ట్ టైం జాబ్ స్వీకరించారు, ఆ టైంకి మీరు ఇంకో చోటకి వెళ్ళారనుకోండి, మేనేజర్ చూశాడనుకోండి, ఏం చేస్తాడు? ఒప్పుకోడుగా నువ్వు వెళ్ళిపోనాయనా అంటాడు. అదేవిధంగా గురువులకి మీరు టైం ఇచ్చిన తర్వాత, సాధనకి నేను రోజుకి ఇన్ని గంటలు ఇస్తానని చెప్పి మీరు ఏ వేషాలు వేసినా ఖచ్చితంగా అది తప్పే. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అవుడు దండించడు మిమ్మల్ని, మీ ఆత్మీయ మిమ్మల్ని దండిస్తుంది, చాలా తీవ్రంగా దండిస్తుంది. మీకు మీ ఆత్మ యొక్క క్షోభ అర్థం కాదు కనుక, ఆత్మ యొక్క విమర్శ మీకు రావటం లేదు కనుక మీరు చాలా నిశ్చింతగా జీవించగలుగుతున్నారు. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యుద్ధాలు, ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ అశాంతులన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ ఆత్మ విమర్శే. లోపలేమో ఆత్మ ఘోషిస్తోంది, ఆత్మ ఉందని మీకు తెలియదు, కొట్టుకు చదువుతున్నారు. అదంతా మనం ప్రపంచానికి తెలియజేయాలి అంటే ఈ సంకల్పం మీకు ముందు చాలా స్పష్టంగా రావాలి. నా ప్రాబ్లమ్స్ అయిపోయాక అప్పుడు నేను ప్రపంచానికి ఇది అందజేస్తాను. నీకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని నువ్వు కోల్పోయావు. ఖచ్చితంగా ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మలో అయినా ఈ సన్నివేశం మీకు గుర్తు వస్తుంది. ఈ సన్నివేశం మీకు గుర్తు వచ్చాక ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి ఆత్మ పరితాపానికి మీరు గురి అవుతారు. అందువల్ల ఈరోజు మంచి రోజు, డౌట్ లేదు కదా? అంతేత ఈరోజు ఉద్యోగంలో జాయిన్ అయిపోండి. జాయినింగ్ ఆర్డర్స్ మీ అంతటి మీరే తీసేసుకుంటారు. ఇంతేత ఆధ్యాత్మిక జగత్తులో ఎవడు ఇచ్చేదేం లేదు, ఎవడికి వాళ్లే జాయినింగ్ ఆర్డర్స్ తీసుకుంటారు. దేనికి మీరు జాయిన్ అవుతున్నారు? ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటానికి. రోజుకి ఇన్ని గంటల పాటు మేము ఈ జాబ్లో జాయిన్ అవుతున్నాం. ఈ జాబ్లో రెస్ట్ లేదు, లీవ్స్ లేదు, సిఎల్ లేదు, మెడికల్ లీవ్స్ లేవు, ఏమీ లేదు. జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్గా లైఫ్ ఆఫ్టర్ లైఫ్ మీకు ఆత్మసాక్షాత్కారం పొందేంత వరకు మీరు ఆన్ డ్యూటీ ఉంటారు, మీరు తప్పించుకోలేరు. ఇంచేత జీవించి ఉంటారు కదా, మీరు ఉద్యోగం చేస్తున్నా చేయకపోయినా. జాబ్లో లేదని మీరు బతకటం మానేస్తున్నారా? ఆధ్యాత్మిక విద్య జీవించే కళ నేర్పుతుంది. కనుక మీరు ఎప్పుడూ కూడా నేను ఈ ఆధ్యాత్మిక విద్యలో నేను లేను అని అనలేరు. అంచేత ఈరోజు కళ్ళు మూసుకోండి, నేను చెప్పినటువంటి సంకల్పాన్ని అవగాహన చేసుకోండి. దాన్ని అవగాహన చేసుకుంటూ ఈరోజు నుంచి ఆల్రెడీ మీరు 2 గంటలు నేను చెప్పే మాటలు విన్నారు, 3 గంటలు పొద్దున్నది కూడా కలుపుకుని. అంచేత ఆల్రెడీ 3 అవర్స్ మీరు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేశారు. అది కాక యజ్ఞం ఎంతసేపు చేశారో నాకు తెలియదు, హాఫ్ అన్ అవర్స్ పైన చేశారు. కొంతమంది అభిషేకాలు అవి కూడా చేశారు. అంచేత మొదటి రోజు మీరు చాలా అద్భుతంగా మీ జాబ్లో చాలా అద్భుతమైనటువంటి యాక్టివిటీస్ చేశారు. ఖచ్చితంగా అది మీ యొక్క అదృష్టమే. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, గురువులు శరీరం వదిలేసిన రోజు వాళ్ళు సర్వవ్యాపకులు అయిపోయినటువంటి రోజు, అది గుర్తుంచుకోండి. వాళ్ళు పుట్టినరోజు కంటే ఇంకేటంటే పుట్టినప్పుడు వాళ్ళు క్షుద్రంలోకి ప్రవేశించారు. క్షుద్రం అంటే అర్థమైన నా ఉద్దేశం వాళ్ళు క్షుద్రులని కాదు, వాళ్ళ యొక్క ఆ విశాలమైనటువంటి చేతనత్వము ఒక శరీరంలోకి ప్రవేశించింది పుట్టినరోజు. కానీ వాళ్ళు శరీరం వదిలేసిన రోజు ఏమైంది? సర్వవ్యాపకం అయిపోయింది. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకము, సర్వసమర్థుడైనటువంటి ఆ గురుసత్తా ఈరోజు శరీరం వదిలింది, శ్రీరామ శర్మ ఆచార్య. అంచేత ఇప్పుడు ఆయన ఉనికి ఉండను. ఈరోజు గురువు శరీరం వదిలిన రోజు ఖచ్చితంగా ఆయన యొక్క ఉనికిని మీరు పట్టుకోగలుగుతారు. మీరు కరెక్ట్ గా గనక ఈ సంకల్పాన్ని చేసుకుని చేయవలసినటువంటి ప్రక్రియలు చేస్తే భౌతికంగా కూడా ఆయన మీరు చూడవచ్చు, ఆ శరీరం వదిలిన రోజు. అంచేత విజయదశమి చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎవరికి విజయదశమి ఎవరికి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది? సిద్ధి సాయిబాబాకి, రాముడికి కూడా. కానీ ఈరోజు గాయత్రి జయంతి నాడు ఒక అద్భుతమైనటువంటి బుద్ధుని యొక్క అవతారానికి నాంది పలకగలిగినటువంటి ఒక మహావ్యక్తి యొక్క శరీరం వదిలిన రోజు కనుక మీ జాయినింగ్ ఆర్డర్ ఎవరికి ఇవ్వాలి? జాయినింగ్ రిపోర్ట్ అంటాం కాబోలు, ఎవరికి ఇవ్వాలి? మరిచ్చుకోండి, మీరు కళ్ళు మూసుకుని మీరు ఇవ్వదలుచుకున్నది. నేను చెప్పే కదా ఈ జాయినింగ్ రిపోర్ట్ ఎవరిస్తారు అంటే, కాలేజీకి వచ్చిన వాళ్ళు, కాలేజీని చూడటానికి వచ్చిన వాళ్ళు, కాలేజీలో వాళ్ళ కుర్రాళ్ళని దింపుతున్నటువంటి పేరెంట్స్ వాళ్ళు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వరు. ఎవరు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు? ఆర్డర్ తీసుకున్న వాళ్ళు. ఆధ్యాత్మిక జగత్తులో ఆర్డర్ ఎవరిస్తారు? మీరే. యూ హ్యావ్ టు డిసైడ్. ఎవ్వడు మీకు తీసుకోమని మాత్రం చెప్పడు. నేను కూడా మిమ్మల్ని తీసుకోమని చెప్పటం లేదు. కానీ మీకు తెలియదు కనుక ఈరోజు మీరు జాయినింగ్ ఆర్డర్ ఇవ్వచ్చని, మీరు ఇచ్చేటటువంటి జాయినింగ్ రిపోర్ట్ స్వయంగా శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులే తీసుకుంటారని మీకు తెలియదు కనుక మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకోండి, తొందరగా కళ్ళు తెరిచేయకండి. కొంపలు ఏమీ అంటుకుపోవటం లేదు. మీరు ఇళ్లలో లేకపోతే నేను గ్యారంటీగా చెప్తున్నాను, వాళ్ళు చాలా ఆనందిస్తారు. మీకు ఒక అపోహ, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, ఎవడు తొందరపడ్డు మిమ్మల్ని, ఎవడు ఏమనుకోడు. ఒకవేళ అన్న జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చే రోజు లేట్ అయినా మీరు బాధపడరు కదా. అంచేత కాస్త మానసిక శాంతి తెచ్చుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరు ఖచ్చితంగా యథాశక్తి ఎక్కువ కాలాన్ని జాయినింగ్ రిపోర్ట్లు ఇవ్వండి. మీరు ఇస్తున్నటువంటిది నాటు కోసుకు అనే ప్రిన్సిపుల్లో, ఆ ప్రిన్సిపుల్ని తన జీవితంలోనే నిరూపించి చూపించినటువంటి ఒక మహావ్యక్తికి మీ కాలాన్ని, మీ సమయాన్ని, మీ వనరులను, మీ ప్రతిభను మీరు నాటుకోవటానికి కావలసినటువంటి రిపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా కళ్ళు మూసేసుకుని శాంత చిత్తముతో ఐసే ప్రశ్న ఖుద్ సాలికిజే. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి అంటే, గురువుగారు దక్షిణాయనంలో శరీరం వదిలేరు, భీష్ముడు ఉత్తరాయణంలో శరీరం వదిలేరు, ఆధ్యాత్మిక నియమం ఏం చెప్తుంది అంటే ఉత్తరాయణంలో శరీరం వదిలిన వాళ్ళు తిరిగి రారు, దక్షిణాయనంలో శరీరం వదిలిన వాళ్ళు. జవాబు వచ్చేసింది కదా. ఇంత స్పష్టంగా నేను చెప్తున్నా జానింగ్ రిపోర్ట్ సామూహికంగా ఇవ్వబడుతోంది. లేట్ చేసిన వాడు లేటే, కళ్ళు మూసుకుని అప్లై చేసుకోండి. కావాల్సింది సాధన, క్వశ్చన్స్ కాదు. సాధన సాధన సాధన. ఈ విద్య శ్వేతవరాహ కల్పంతో మొదలెట్టి మీ చక్రంలో తిరుగుతున్నటువంటి శ్వాస వరకు అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇంకేత మీరు దాన్ని మనస్ఫూర్తిగా ఇచ్చుకోండి. నేను నేర్పేటటువంటి విద్య నేర్చుకోదలుచుకున్నటువంటి వాళ్ళు ఒక కాగితం మీద మీ జాయినింగ్ రిపోర్ట్ అనే రాయండి. మీరు మీరు ఏం రిపోర్ట్ చేయదలుచుకున్నారో అలా మీరు రిపోర్ట్ చేయండి. తర్వాత ఇద్దరు కానీ, ఇప్పుడు కాదు, మీరు వెళ్ళిపోయే లోపల కానీ తర్వాత కానీ కాగితాలు తీసుకుని దానిపైన జాయినింగ్ రిపోర్ట్ అనే ఎవరికి అడ్రస్ చేయాలి? టు పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య కి. ఇంకా జాయినింగ్ రిపోర్ట్ ఎలా ఇస్తారో అలా ఇవ్వండి. మీరు ఆ ఇవ్వవలసినటువంటి ప్రొఫార్మా అది మీరు మనసులోనే అనుకోండి. ఇక్కడ అందరూ ఒకేలాగా ఇవ్వాల్సిందేం లేదు. మీ యొక్క ఆర్తి, మీ యొక్క భావాలు, మీ యొక్క భావావేశము, మీరు ఎలా రాయదలుచుకుంటే మనసులో అలా రాసేసుకోండి. ఇప్పుడు రాసేసుకున్నది వీలవుతే ఇవాళ, లేకపోతే రేపు పొద్దున్న క్లాసులో నాకు అందజేయండి. ఈ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మాత్రము మరి కొంచెం తీవ్రంగా సాధనలో ప్రవేశింపజేయబడతారు. ఎవరు చేయవచ్చు మాస్టారు, నాకు వీలుంటుందో ఉండదో, వీలుంటుందో ఉండదో అని ఎవడు ఉద్యోగంలో జాయిన్ అవడు. వీలుంటుందనే జాయిన్ అవుతాడు, తర్వాత వీలు లేకపోతే ఆటోమేటిక్గా రెసిగ్నేషన్ లెటర్ పంపిస్తాడు. ఇంకైతే వీలుంటుందా ఉండదా అని కాదు, ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎంత పరిపూర్ణముగా మీరు ఉపయోగించుకోగలుగుతారో దాన్ని ఉపయోగించుకుంటూ ఇక్కడ జరగబడేటువంటి క్లాసులలో, నేను క్లాసులు కూడా అనౌన్స్ చేశాను, జూలై నెల 1వ తారీఖు నుంచి మార్నింగ్ 5:30 to 7:30, రాత్రి 8 to 10, డే టైం 10:30 to 4:30 విత్ ఎ గ్యాప్ ఆఫ్ 1/2 hour క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఇంచేత మీ యొక్క సంకల్పంలో వీటిని కూడా అటెండ్ అవుతాము అనేటటువంటి ఒక బాధ్యత తీసుకోండి. ఇంకోటి ఏం చేయాలి? మరి ఇలా చెప్తానని నాకే తెలియదు కదా, జాయినింగ్ రిపోర్ట్ ఇమ్మని అడుగుతానని నాకే తెలియదు. వాళ్ళు అడిగారు, ఇచ్చేయండి రా అన్నాను. కానీ అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా గురువులు గ్రేస్ పీరియడ్ ఇస్తారు. వారం రోజుల గ్రేస్ పీరియడ్ లో మీరు మీకు తెలిసిన వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి ఎంత ఎక్కువ జాయినింగ్ రిపోర్ట్స్ మీరు సంపాదించగలిగితే నేను పర్సనల్ గా ఆనందిస్తాను. దీన్ని కూడా మీరు మీరు జాయిన్ అవ్వలేకపోవచ్చు, కానీ జాయిన్ అవ్వగలిగే వాళ్ళు మీకు తెలిసి ఉండొచ్చు, వాళ్ళకి చెప్పండి. మీరు ఇంకేత నెక్స్ట్ చాలా చాలా కలిసే చాలా అదృష్టవంతులు మీరు. అంతేత నెక్స్ట్ గురువారము ఈ జాయినింగ్ రిపోర్ట్స్ అన్ని కూడా మనం చోట పెట్టుకుని దాటికి కావలసినటువంటి టైం టేబుల్, వాళ్ళని ఎలాగ పిలవాలి, వాళ్ళ వాళ్ళ టైమింగ్స్ బట్టి వాళ్ళు 5:30 to 7:30 మార్నింగ్ క్లాస్లో వస్తారా, 8 to 9 క్లాస్లో వస్తారా రాత్రి, లేకపోతే మార్నింగ్ 4:30 to 10:30 to 4:30 జరిగే క్లాసుల్లో ఎప్పుడు వాళ్ళకి వీలవుతుంది ఆ టైమింగ్స్లో, ఇవంతా కూడా మనకి ఒక టేబుల్ లాగా మనం 27th తయారు చేసుకోగలిగితే దాన్ని బట్టి జూలై 1 నుంచి ఈ ఆధ్యాత్మిక శిక్షణా శిబిరాన్ని హిమాలయాలలో గురుసత్తా ఎలాగా వాళ్లకు కావలసినట్టు నడిపించుకుంటుందో మనము పార్ట్ టైంగా ఇక్కడ మొదలెద్దాం. స్వస్తి.